इमे
द्वितीय उपदेश का हेलो अन्ना अन्ना अने सारी अन्ना ना विन पढ़ लेते ना
हाय అన్న మహేష్ అన్న మీ వాయిస్ రావట్లేదన్నా, మీ వాయిస్ సరిగా రావట్లేదన్నా. అన్న ఇమానియల్ అన్న, మీది బ్యాక్గ్రౌండ్ ఏదో డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది అన్న, అది అన్న చెప్తున్నారు.
ఓకే అన్న, ఓకే అన్న. అన్న ఇప్పుడు ఓకే అన్నా? అన్న నా వాయిస్ ఇప్పుడు ఓకే అన్నా?
ఓకే అన్న, వెనకాల ఏదో సౌండ్ వస్తుంది అన్న, ఫ్యానా లేకుంటే కూలరా తెలియదు.
ఓకే 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 అన్న, ఫ్యాన్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకే కదన్నా?
అన్నా ఇప్పుడు ఓకే అన్న.
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో కూడివచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము నేను చదువుతా ఉన్నాను. ముప్పై రెండో వచనం నుండి నేను చదువుతా ఉన్నాను, 40 వరకు. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా, దీని వంటి వార్త వినబడినా అని నీవు అడుగుము. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట విన్నట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ ఎదురు మీ కన్నులు ఎదుట చేసిన వాటన్నిటిని చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొనే యత్నము చేసెనా? అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను. ఆ భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనను. నీకంటే బలమైన గొప్ప జనములకు నీ ముందరు నుండి జనములను నీ ముందరు నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లుగా వారి దేశము నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నువ్వు ఎరిగి జ్ఞాపకం తెచ్చుకొనుము. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి నీ క్షేమం కలుగుటకై నీ దేవుడని యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలను. ప్రియులరా, ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క 4వ అధ్యాయంలో మరి మోషే భక్తుడు ఇస్రాయేల్తో ఆయన మాట్లాడుతూ వాళ్ళని 3 ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. మనకు ద్వితీయోపదేశ కారణం అంటే బాగానే తెలుసు కదా. మరి యాక్చువల్గా ఇస్రాయేలీలు ఎవరైతే ఐగుప్తులో యాత్రను ప్రారంభించారో వారు 40 సంవత్సరాలు వారిని యాత్రలో మరి ప్రారంభించిన మొదటి తరం అయితే గతించిపోయింది. వారి యొక్క అవిధేయతలను బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు తర్వాత తరం ఎవరైతే యవన తరం ఉన్నారో, ఆ యొక్క నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పాలతేను ప్రవహించ కనాడు దేశంలో ప్రవేశించడానికి వాళ్ళు ఇంకా సిద్ధంగా ఉన్నారు. దేవరా ఆన్ ద బోర్డర్ ఆఫ్ కెనాన్, కాబట్టి కనాడు దేశం యొక్క సరిహద్దుకు చేరుకున్నారు, ప్రవేశించనై ఉన్నారు. ఆ సమయంలో మోషే భక్తుడు వారికి తిరిగి ఆయన మరి జరిగిన హిస్టరీ అంతా వారి కన్నులకు కట్టినట్లుగా ఆయన వివరిస్తూ ఉన్న ఆ యొక్క భాగమే ఈ యొక్క ద్వితీయోపదేశకాండం కదా. ద్వితీయోపదేశం అంటే రెండవసారి వాళ్ళకి ఉపదేశం చేస్తా ఉన్నాడు అనమాట. మొదటి తరంకు తెలుసు, దేవుని ఆజ్ఞలు అవన్నీ, అయితే వాళ్ళు మీరు తప్పిపోయారు, నష్టపోయారు. కాబట్టి ఇప్పుడు రెండో తరానికి అవన్నీ మరలా వివరిస్తా ఉన్నాడు అనమాట మోషే భక్తుడు. ఆ సందర్భంలో మరి ఆయన ఈ యొక్క అధ్యాయంలో కూడా దేవుడు వాళ్ళ పట్ల చేసిన కార్యాలను గురించి, వాళ్ళకి ఆయన చూపిన కృపంతటిని గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. అందులో ఇక్కడ మూడు ప్రధానమైన ప్రశ్నలు మనకు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు మనం చదివిన ఈ మొదటి ఈ భాగంలో చూసారా, ఒక ప్రశ్న మనం చదువుకుంటా ఉన్నాం. అదేమిటంటే, దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగేనా, దీని వంటి వార్త వినబడినా. చూసారా, కాబట్టి దేవుడు సృష్టి చేసింది మొదలుకొని మరి ఇస్రాయేల్ను ఐగుప్తుల నుండి విడిపించటం అనేది సృష్టి చేసింది మొదలుకొని అటువంటి కార్యం ఎక్కడా జరగలేదు అని ఇక్కడ మోషే భక్తుడు వివరిస్తా ఉన్నాడు. చూసారా, ఇలాంటి కార్యం ఎక్కడా జరగలేదు. ఏమిటి కార్యం అని అంటే, మీ దేవుడైన యెహోవా 34, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులు మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకుని యత్నము చేసెనా. చూసారా, కాబట్టి ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుపు కొలిమి లాంటి ఆ శ్రమ చెర ఆ యొక్క దాసత్వం నుంచి విడిపించడం అనేది అది ఒక అసాధారణమైనటువంటి విషయం అన్నమాట. మరి భూమి మీద ఇంక ఎవరు అటువంటి ప్రయత్నం చేయలేదు అని ఇక్కడ మోషే వాళ్ళకి మరి ఎంతో మరి గొప్పగా దేవుని గురించి వివరిస్తూ ఉన్నాడు అనమాట. చూసారా, దేవుడు వాళ్ళని విడిపించడానికి అది మాటలతో జరిగిపోయిన విషయం కాదు. దేవుడు ఎంతో అక్కడ ఆయన గొప్ప ప్రణాళికను ఉపయోగించి, ఆయన గొప్ప తన బాహుబలాన్ని ఉపయోగించి, చూసారు ఇక్కడైతే చాలా మాటలు చెప్తా ఉన్నాడు. ఏమని, శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ, ఇలాగ 6 రకాల విషయాలు ఇక్కడ, అంటే దేవుడు చేసిన ఆ 10 తెగుళ్ళు అవన్నీ కూడా అది అసాధారణమైనవి అనమాట. చూసారా, అన్ని రీతుల్లో దేవుడు మరి తన యొక్క శక్తిని కనుపరిచినట్లుగా చూస్తాం. ఆ 10 తెగుళ్ళు కూడా ఐగుప్తులో ఉన్నటువంటి మరి వాళ్ళు నమ్మేటువంటి వేటినైతే వాళ్ళు మరి దేవత దేవుడు అని కొలుస్తూ ఉన్నారో వాటి మీద దేవుడు తీర్చిన తీర్పు అన్నమాట. అవి శక్తి లేనివని దేవుడు నిరూపించి తానే శక్తి కలిగిన దేవుడని, తానే నిజమైన దేవుడని, తానే బాహుబలం కలిగిన దేవుడని దేవుడు ఐగుప్తు రాజు ఫరోకి, ఐగుప్తు ప్రజలకు అర్థం చేస్తూ, అలాగే ఇశ్రాయేలులకు కూడా తన ప్రేమను, తన యొక్క వారి పట్ల తనకున్నటువంటి ఆ ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ఆయన ప్రకటిస్తూ వాళ్ళని బయటికి తీసుకురావటం మనం చూస్తాం. చూసారా, కాబట్టి ఫరో దగ్గరికి వెళ్ళి మోషే నా ప్రజలను పోనిమ్ము అని దేవుడు చెప్తా ఉన్నాడు అని అంటే, ఫరో ఏమాత్రం లెక్క చేయలేదు కదా. దేవుడు ఎవరో నాకు తెలియదు, యెహోవా నేను ఎరుగును అని చెప్పాడు. కానీ దేవుడైతే యెహోవా ఎవరు ఎరిగేలాగా చేశాడు. చూసారా, ఆయన చేసిన కార్యాలను బట్టి యెహోవా ఎంత గొప్పవాడో, యెహోవా ఎంత సర్వాధికారం కలిగిన వాడో, సార్వభౌమాధికారం కలిగిన వాడో, ఆయన ఫరో గీతల తర్వాత ఐగుప్తు దేశమంతటికి కూడా, అంతేకాదు ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రపంచానికే ఆయన అర్థం చేసినట్లు చూస్తా. ఐగుప్తులో జరిగిన కార్యాలు మరి సుదూర ప్రాంతాలకు అవి మరి ఆ వార్తలు వెళ్ళిపోయినట్లుగానే మనం చూస్తాం. ఎందుకంటే ఎరుకో దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వేగులు వారిని పంపిస్తే వాళ్ళతో రాహాబ్ చెప్తుంది కదా, ఐగుప్తులో జరిగిన కార్యాలు అవన్నీ మా చెవులు వినబడ్డాయి అని అంటే చూసారా. కాబట్టి అందరికీ తెలిసింది అనమాట దేవుని గొప్ప కార్యాలు, దేవుని భీకరమైన కార్యాలు, ఓ అద్భుత కార్యాలు, సూచక క్రియలు అవన్నీ కూడా దేవుడు జరిగించి తన ప్రజలను ఆయన అద్భుతంగా బయటికి తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. చూసారా ప్రిలరా, కాబట్టి ఇలాగ ఇంకెవరైనా చేశారా అని ఇక్కడ ప్రశ్న వేస్తా ఉన్నాడు. నో వన్. దానికి ఆన్సర్ ఏంటంటే నో, ఇంకెక్కడ అలాంటి కార్యం జరగలేదు, ఎవరు అలా చేయలేదు. చూసారా, ఒక ప్రజను ఇస్రాయేల్ జాతిని దేవుడు ప్రేమించి వాళ్ళు పెట్టిన మొరను ఆలకించి ప్రత్యేకంగా వాళ్ళ పితరులతో ఆయన చేసిన ప్రమాణం చూసారా, ఆయన వాళ్ళ పితరులతో ముందుగా ప్రమాణం చేశాడు. కాబట్టి ఆ ప్రమాణం చొప్పున దేవుడు వాళ్ళని విడిపించాడు అనమాట. చూసారా, కాబట్టి ప్రియులారా ఇక్కడ మోషే కొన్ని కొన్ని మాటలు వాడతాడు కదా, నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి. చూసారా, ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకొనిను. చూసారా, కాబట్టి దేవుడు ఆయన ప్రేమను బట్టి ఆయన కార్యం చేశాడు. ఏదో వీళ్ళ గొప్పతనం కాదు, ఏదో వీళ్ళ మంచితనం కాదు, కానీ దేవుడు ఆ పితరులకు చేసిన వాగ్దానాన్ని బట్టి వాళ్ళు ప్రేమించి దేవుడు వాళ్ళు పెడుతున్న మొరలను కూడా ఆలకించి వారిని బయటకు తీసుకొచ్చినట్లుగా తన బాహుబలము చాపి తన దక్షిణ హస్తాన్ని చాపి దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా మరి ఇశ్రాయేలును విడిపించటమే కాదు, మరి మనల్ని కూడా, మన విషయంలో కూడా మనం చూస్తే దేవుడు మనల్ని కూడా భయంకరమైనటువంటి సాతాను చెర నుండి, పాపపు చెర నుండి ప్రభువు విడిపించడం అది కూడా అసాధారణమైన విషయమే, అదేం మామూలు విషయం కాదు కదా. దుష్టుడు వాడి చేతికి చిక్కిన వాడిని వాడు అస్సలు వదలటానికి ఇష్టపడడు కదా. అందుకనే మన యెషయా గ్రంథంలో ఒక మాట చదువుతాం, వారి పోవలసిన చోటికి వారిని పోనివ్వడంట సాతాను. చూసారా, వాడి చేతికి చిక్కిన వాళ్ళని వాడు అస్సలు వదలడంట. కాబట్టి సాతాను అటువంటి అంటే వాడి చేతులు చిక్కిన వారిని వాడు చూసారా 14వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ అధ్యాయము పదిహేడవ వచనం, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా. చూసారా, కాబట్టి ఎవరినైతే వాడు చెరపట్టాడు సాతాను, వారి నివాస స్థలానికి లేక వారు వెళ్ళవలసిన స్థానానికి వారిని వెళ్ళనివ్వడు. అంటే దేవుడు మన కొరకు తయారు చేసిన స్థానం ఏంటంటే పరలోకం. కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళటానికి, దేవునితో ఉండడానికి వాడు వెళ్ళనివ్వడంట. చూసారా, వాడు ఎవరినైతే చెరపడతాడో, ఎవరైతే దుష్టుడి చేతులకు వెళ్తారో, పాపం చేసి సాతానికి చిక్కుబడతారో, వాళ్ళు దుష్టుడు ఎప్పటికీ వదలడు, దుష్టుడు ఎప్పటికీ వదలడు, వారిని వెళ్ళనివ్వడు, వాళ్ళని రక్షణ పొందనివ్వడు, వాళ్ళని దేవుని బిడ్డలుగా మరి పరలోక రాజ్యానికి వారసులుగా కానివ్వడు అనమాట. కాబట్టి పిల్లరా అలాగా దుష్టుడు కూడా మనల్ని కూడా చెరపట్టి వదలడానికి వాడు అస్సలు ఇష్టపడిన ఆ పరిస్థితులు కూడా దేవుడు ఆయన మన కొరకై ఎంత గొప్ప త్యాగం చేశాడో మనందరికీ తెలుసు కదా. మనం భక్తిహీనులమై ఉండగా, మనం శత్రువులమై ఉండగా, మనం పాపులమై ఇంకనూ పాపులమై ఉండగా మరి క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూసారా, కాబట్టి ఆయన పరలోక రాజ్యాన్ని, ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగివచ్చి మనందరి పాపాలను తన మీద వేసుకొని ఆయన మనకు బదులుగా మన స్థానంలో ఆయన చనిపోవటం. చూసారా, ఇదెంత గొప్ప సాహస కార్యం. ఇశ్రాయేలు అయితే దేవుడు ఏదో తెగుళ్ళు పంపించి వాళ్ళని విడిపించాడు. ఆ ఫరోని లేకపోతే అతని ప్రజల్ని, ఆ దేశాన్ని ఆయన దెబ్బ కొట్టి వాళ్ళని శిక్షించి వాళ్ళని ఒప్పించి వాళ్ళ చేతుల్లో నుంచి వాళ్ళని విడిపించాడు. కానీ మనల్ని అయితే విడిపించడానికి దేవుడు తానే మన కొరకై మనుష్యుడిగా, దేహదారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. తర్వాత మన పాపముల నిమిత్తమైన సిలువ మ్రానికి ఎక్కాల్సి వచ్చింది. చూసారా, ఆ ఘోరమైన శ్రమ, ఆ ఘోరమైన మరణం ప్రభు మన కొరకై అనుభవించాల్సి వచ్చింది. చూసారా, ఆయన మరణం మనకు జీవాన్ని తీసుకొచ్చింది. ఆయన ఆయన యొక్క శిలువ బలియాగం మనకు గొప్ప విడుదల తీసుకొచ్చింది. కాబట్టి పిల్లరా, మనల్ని విడిపించడం కూడా ఇదెంతో గొప్ప విషయం. ఇలాగ మనల్ని ఎవరైనా ప్రేమించారా, ఇలాగ మనల్ని ఎవరైనా విడిపించారా అని మనం కూడా ఈరోజు ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం లేదు అని చెప్పాలి. చూసారా, యేసు ప్రభులాగా మనల్ని ప్రేమించిన వారు ఎవరున్నారు? ఆయనలాగా మన కొరకై తను తాను తగ్గించుకొని దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టుకుని భాగ్యమని ఎంచుకొనకుండా మరి అంత తగ్గించుకొని అంత శ్రమను అనుభవించిన వారు ఎవరున్నారు? అలా మనల్ని ప్రేమించిన వారు ఎవరున్నారు? చూసారా, ఆయన మనల్ని తనకొక ప్రజగా ఏర్పరచుకున్నాడు కదా. చూసారా, రాజులేని యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేశాడని పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మనం చదువుతాం. కాబట్టి పిల్లరా, చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి ఆయన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు ప్రభు. భూమి మీద ఆయన ప్రజలుగా. చూసారా, ఇస్రాయేలును అందుకని ఇస్రాయేల్ ఇప్పటికీ అతిశయిస్తారు, మేము దేవుని ప్రజలం అని, మాకే దేవుడు ఉన్నాడని చెప్పి వాళ్ళు చాలా అతిశయిస్తారు. అయితే మనకు కూడా నిజంగా దేవుడు ఆధిక్యతనిచ్చారు. ఇస్రాయేలీలతో సమాన వారసులుగా మనల్ని కూడా చేశారు. చూసారా, ఆ భేదమును దేవుడు కొట్టివేసి మరి క్రీస్తునందు మనల్ని కూడా ఆయన ప్రేమించి ఆయన ప్రజలుగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. చూసారు, మన అన్యజన్లము దేవుడు లేని వారము, కానీ మనకు దేవుడు దొరికారు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కదా. ఆయన బలియాగమును బట్టి దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తా ఉన్నాడు, మనల్ని ఆయన తన పిల్లలుగా చేసుకుంటా ఉన్నాడు. చూసారు, అందుకనే యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ సువార్త 1:12 చదువుతాం కదా. తన ఎందరంగీకరించరు అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి అందరికీ దేవుని పిల్లలు అవటానికి. చూసారు, వీ హ్యావ్ బికమ్ ద సన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిల్లలం, దేవుని కుమారులు కుమార్తెలుగా మనం స్వీకరించబడ్డాం. కాబట్టి పిల్లరా, ఇది ఎంత గొప్ప విషయం. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. చూడండి, 2 కొరింథీ 6:6 18 మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును మీకు తండ్రినయుందును, మీరు నా కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు మరి మనల్ని కూడా సాతాను యొక్క పాపం యొక్క చెర నుండి, లోకము నుండి మనల్ని ఆయన ప్రత్యేకపరిచాడు. చూసారా, ఆయన మన నుండి ఏం ఆశిస్తా ఉన్నాడు అని అంటే వారి మధ్య నుండి బయలువెడలు ప్రత్యేకముగా ఉండడు, బి సెపరేటెడ్. చూసారా, దేవుడు తన కొరకే మనం ప్రత్యేకమైన వారిగా ఉండాలని, పరిశుద్ధమైన ప్రజలుగా, తాను ఎలా పరిశుద్ధుడో అలాగే మనం కూడా ఈ లోకంలో తన కొరకే ప్రత్యేకమైన వారుగా, పరిశుద్ధంగా జీవించేవారుగా, ఆయనకు తగినట్లుగా నడుచుకునేవారుగా మనం ఉండాలని దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. ప్రియులారా, ఈ లోకంలోనే మనం ఉన్న దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఈ లోకంలోనే లోకస్తుల మధ్యనే మనం కూడా ప్రత్యేకమైన వారుగా ఉండాలని, తన బిడ్డలుగా ఉండాలని. చూసారు, అపవిత్రమైన దేన్ని ముట్టకూడదు, అపవిత్రమైన దేన్ని చూడకూడదు, అపవిత్రమైన దేన్ని చేయకూడదని చూసారా దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. కాబట్టి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ సత్యాన్ని మనం గుర్తిస్తే మనం ప్రత్యేకంగా ఉంటాం అన్నమాట. మనం లోకస్తులాగా ఉండం, వాళ్ళతో కలవం. చూసారు, కలవం అంటే వాళ్ళతో కలిసి పని చేస్తాం, వాళ్ళ మధ్య ఉంటాము, కానీ మనం వాళ్ళ పాపములో పాలు పొందం, వాళ్ళ పాపాలతో మనం ఏకీభవించం, దేనికి వ్యతిరేకమైన పద్ధతుల్లో మనం పాలు పంపులు పొందాం. చూసారా, కాబట్టి ప్రత్యేకంగా ఉండటం అంటే అది. ఆ రీతిగా మనం పాపానికి చోటు ఇవ్వకుండా ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించినప్పుడు మన దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన ప్రజగా ఉంటామన్నమాట. మనల్ని చూసినప్పుడు అనేకులు మనలో క్రీస్తును చూడగలుగుతారు, అనేకులు వీరు దేవుని ప్రజలు. చూసారా, కాబట్టి పిల్లరా, ఇది మన యొక్క ప్రత్యేకత అన్నమాట. దేవుడు మనకిచ్చిన ప్రత్యేకతలో మొట్టమొదటిది ఏంటంటే ఆయన మనల్ని
పాపము నుండి, శాపము నుండి, లోకము నుండి ఆయన మనల్ని ప్రత్యేకపరిచాడు. తన ప్రజలుగా ఉండాలని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం అన్నమాట. కాబట్టి దీన్ని మనం గుర్తించాలి, మనం ప్రత్యేకంగా జీవించాలి. మనం మరలా పాపముతో లోకముతో కలిసిపోకూడదు అన్నమాట. ఇశ్రాయేలును దేవుడు అలాగా ఐగుప్తులను అలా ప్రత్యేకించాడు. చూసారా, ఆ తెగుళ్ళు పంపించినప్పుడు కూడా మీరు గమనిస్తే మరి మొదటి రెండు లేక మూడు తెగుళ్ళు మాత్రమే మరి ఇశ్రాయేల్ మీద కూడా వచ్చింది. అంటే ఇశ్రాయేల్ కూడా మనకు తెలుసు ఆ సమయంలో వాళ్ళు గోషెను ప్రాంతంలో ఉన్నారు. అంటే అది కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఈజిప్ట్ అన్నమాట. అయితే ఐగుప్తు దేశం అంతటి మీదకి తెగుళ్ళు వచ్చినాయి. కానీ ఆ తర్వాత మిగతా తెగుళ్ళన్నీ కానీ మిగతా తెగుళ్ళు ఇశ్రాయేల్ మీదకి ఏమీ రాలేదు. చూస్తారా, ఇశ్రాయేలులో ఉన్న కాపురం ఉన్న ప్రాంతాల్లో, గోషెన్ ప్రాంతంలో ఆ చీకటి లేదు, లేక వాళ్ళ దగ్గర ఏమీ ఆ తెగులు సంభవించలేదని మనం ప్రత్యేకంగా ఇక నిర్గమకాండంలో చదువుతాం అన్నమాట. చూసారా, కాబట్టి అక్కడే దేవుడు వాళ్ళని ప్రత్యేకపరచడం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. చూసారా, ఆ ఐగుప్తులను వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ ప్రాంతం మీదకి ఆ తెగులు రాకుండా దేవుడు వాళ్ళని తప్పించాడు. వాళ్ళ మధ్య ఆ యొక్క కీడు నష్టం జరగకుండా, తర్వాత వాళ్ళ ఇళ్లలో ఒక్కరు కూడా చనిపోకుండా, కదా, వాళ్ళ పిల్లలు ఎవరూ చనిపోకుండా దేవుడు వాళ్ళని ప్రత్యేకపరిచాడు. అక్కడే గాడ్ సెపరేటెడ్ దెమ్ ఈవెన్ వెన్ దేవర్ ఇన్ ఈజిప్ట్. చూసారా, ఐగుప్తులో ఉన్నప్పుడే దేవుడు వాళ్ళని ప్రత్యేకంగా చూడటం మొదలుపెట్టాడు అనమాట. చూసారా, కాబట్టి పిల్లరా, దేవుడు మనల్ని కూడా అలాగే ప్రత్యేకంగా ఈ లోకంలో ఉన్నప్పటికీ లోకానికి వేరుగా ఉండాలని, లోకంలో ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చూసారు, అందుకనే పేతురు భక్తుడు కూడా తాను మొట్టమొదటి ప్రసంగం పెంతకోస్తు తర్వాత చేసినప్పుడు అక్కడ ఏం చెప్తా ఉన్నాడు, ఎలారా మేమేం చేయాలి అన్నాడు. వాళ్ళు ప్రశ్న వేస్తే వాళ్ళతో అన్నాడు, మీరు మూర్ఖమగు వక్ర జనమునకు వేరై రక్షణ పొందండి అని చెప్తాడు. చూసారా, కాబట్టి ప్రిలరా, ప్రత్యేకంగా ఉండాలి. ఈ మనం ఈ లోకానికి వేరుగా ఉండాలి, లోకం పద్ధతులకు వేరుగా మనం ఉండాలి. కాబట్టి మన మాటలు, మన ప్రవర్తన, మన చూపులు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలి, లేక పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మరి అలాగ మనం జీవిస్తూ ఉన్నామా? దేవుడు మనల్ని అందుకోసం కదా ప్రత్యేకపరిచింది, అందుకోసం కదా ఐగుప్తులో నుండి లేక లోకంలో నుండి బయటకు పిలిచింది, పరలోకానికి వారసులుగా మనల్ని చేసింది. కాబట్టి పిల్లరా, దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన జీవితాలను ప్రత్యేకంగా కట్టుకుందాం. మనం దేవునికి వ్యతిరేకంగా ఎక్కడా పాపం చేయకుండా, ఇశ్రాయేలు చేసినట్లుగా తిరుగుబాటు చేయకుండా దేవుని ఏర్పాటును గుర్తిద్దాం. దేవుడు ప్రత్యేకించిన ఉద్దేశాన్ని గుర్తించి దానికి తగినట్లుగా మనం జీవిద్దాం. ఇది మొట్టమొదటి విషయం. తండ్రి రండి, ఇప్పుడు రెండవ ప్రశ్న లేక రెండవ విషయాన్ని ఈ యొక్క అధ్యాయం నుంచి మనం చూస్తాం. ఇదే భాగంలో ఇందాక మనం చదివిన ఈ భాగంలోనే మరొక ప్రశ్న మనకు కనపడతా ఉంది. 33లో ఏమనుందంటే, నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా. చూసారా, తర్వాత ఇంకా అదే భాగంలో కింద కూడా వ్రాయబడింది కదా, ముప్పై ఆరు వచ్చును, నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను, భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. అంటే రెండవది, ఇశ్రాయేలుని దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు అది మొదటిదైతే, రెండవది దేవుడు ఇశ్రాయేలుకి తన స్వరాన్ని వినిపించాడంట. ఇశ్రాయేలుతో ఆయన స్పష్టంగా మాట్లాడాడంట. చూసారా, అగ్ని మధ్య నుండి లేక ఆకాశము నుండి వాళ్ళకి ఆయన స్వరాన్ని వినిపించాడంట. చూసారా, ఇదే నాలుగో అధ్యాయం ఇంకా కొంచెం ముందు భాగాలు కూడా మనం చూస్తే చూడండి, ఆరో వచనం నుండి, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు వివేకము, వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. తర్వాత 8వ వచనం, మరియు నేడు నేను మీకు అప్పగించుచుని ధర్మశాస్త్రం అంతట్లోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. కాబట్టి పిల్లరా, ఈ వచనాలన్నీ మనం చూసినప్పుడు ఇక ఇక్కడ రెండవ ప్రశ్న అదేమిటంటే, అసలు ఏ జనానికైనా ఇలాగా దేవుడు మాట్లాడా, ఏ జనముతో అయినా ఆయన మాట్లాడా, ఎవరికైనా ఇలాంటి ఆ రీతిలో తన స్వరాన్ని వినిపించాడా? చూసారా, దేవుని మాటలు ఎవరైనా విన్నారా? అసలు వింటే బ్రతికారా ఇలాగా? చూసారా, ఆ దినాల్లో వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే దేవుని స్వరాన్ని ఎవరూ వినలేరు, లేక దేవుడిని ఎవరు చూడలేరు. దేవుని చూసినా లేక ఆయన స్వరాన్ని విన్నా చచ్చిపోతారు. దేవుని స్వరాన్ని మనుషులు విని తట్టుకోలేరు అనేది వాళ్ళ యొక్క నమ్మకం అన్నమాట. ఇస్రాయల్ కూడా మరి సీనాయి పర్వతం మీదకి దేవుడు హోరేబు కొండ మీదకి దేవుడు వచ్చినప్పుడు మరి ఆ ప్రాంతం అక్కడ ఇస్రాయల్ చాలా భయపడినట్లు చూస్తాం. ఇస్రాయల్ చాలా వణికిపోయారు. అమ్మో మేము చచ్చిపోతాం, మోషే నువ్వు వెళ్ళి నువ్వు దేవుని యొక్క మాటలేదో విని మాకొచ్చి చెప్పు నాయన అని చెప్పి మోషేని పంపించారనమాట. చూసారా, కాబట్టి దేవుని స్వరాన్ని వినటం, దేవుని మాటలు వినటం అనేది అదొక గొప్ప భాగ్యం, అదొక గొప్ప ఆధిక్యత కదా. అందుకనే కీర్తన గ్రంథంలో కూడా ఆ మాట మనం చూస్తాం కదా, 147 కీర్తనలో అక్కడ కీర్తనకారుడు నూట నలభై ఏడో కీర్తన 19:20, ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయవిధులు వారికి తెలియకే ఉన్నవి. చూసారా, మరి ఏ జనము కూడా దేవుని యొక్క చట్టం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క ఇష్టం ఏంటో అది బయలుపరచబడలేదంట, ఎవరికి తెలియదంట అది. చూసారా, దేవుని హృదయాన్ని దేవుడు ఇశ్రాయేలుతో విప్పి పంచుకున్నాడు అనమాట. దేవుడు ఇశ్రాయేలుకి ఆయనకి ఏది నచ్చుతుంది ఏది నచ్చదో అన్ని వివరంగా చెప్పాడు అనమాట. మనం చూస్తే ధర్మశాస్త్రములు లేక ఈ కాండ నిర్గమకాండం తర్వాత లేవికాండం సంఖ్యాకాండంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో కూడా మరి దేవుడు వాళ్ళకి అన్నీ కూడా చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్తున్నట్లుగా చూస్తాం. ప్రతీది వివరిస్తాడు దేవుడు. వాళ్ళు అసలు ఎలా ఉండాలి, వాళ్ళ వస్త్రధారణ ఏంటి, వాళ్ళ తిండి ఏమిటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ యొక్క నియమాలు ఏంటి, వాళ్ళ పండగలు ఏంటి, ఏ టు జెడ్ ప్రతీది కూడా. గాడ్ స్పీక్స్ అబౌట్ డైలీ యాక్టివిటీస్. చూసారా, లిటిల్ థింగ్స్ ఇన్ డే టు డే లైఫ్. ప్రతిరోజు మన యొక్క దినచర్యలో చిన్న చిన్న విషయాల గురించి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క మరి వాళ్ళ యొక్క ఇతరులతో వాళ్ళు వ్యవహరించే తీరు, ఇస్రాయల్తో ఎలా వ్యవహరించాలి, అన్యులతో ఎలా వ్యవహరించాలి, ఏ టు జెడ్ దేవుడు వాళ్ళకి చెప్తున్నట్లు చూస్తాం. చూసారా, అన్ని పోసుకొచ్చినట్లు దేవుడు వాళ్ళకి అర్థం చేస్తాడు. చేసి అవన్నీ చెప్పి ఇవి గైకుంటే మీరు మీ యొక్క దేశంలో ఎప్పుడు సుఖంగా బ్రతకగలుగుతారు, ఇవి గైకుంటే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు, ఇవి గైకుంటే మీ శత్రువుల మీద మీకు జయం వస్తుంది అని దేవుడు అన్ని వాళ్ళకి వివరించినట్లు చూస్తాం. కాబట్టి పిల్లరా, అవి గైకొనకపోతే ఏం జరుగుతుందో, అవి గైకుంటే ఏమవుతుందో అన్ని చెప్తాడు దేవుడు వాళ్ళకి. కాబట్టి పిల్లరా, దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు తన స్వరాన్ని వినిపించాడు ఇశ్రాయేలుకి. దేవుడు ఆయన ప్రత్యక్షంగా ఆయన ప్రత్యక్షతనిచ్చాడు వాళ్ళకి. చూసారా, గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్, గాడ్ రివీల్డ్ హిస్ విల్ టు ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. కాబట్టి పిల్లరా, దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు, తన హృదయాన్ని విప్పి పంచుకున్నాడు. కాబట్టి అలాగే ఇస్రాయేల్ పట్ల దేవుడు కార్యం జరిగించాడు కదా, ఇది వాళ్ళ పట్ల దేవుడు చేసిన గొప్ప మేలు అనమాట. చూసారా, ఆయన మాట్లాడి ఆయన ఏమి చెప్పకుండా ఆయన మౌనంగా ఉండి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళని శిక్షిస్తే నిజంగా అయ్యో ఏమి తెలియదు కదా, ఎలాగా వీళ్ళకి ఏం తెలియదండి, ఎలాగుండాలి, ఏం చేయాలో తెలియక ఇలా చేశారనుకుంటారు. కానీ దేవుడు అన్నీ చెప్పిన తర్వాత కూడా ఆయన చెప్పిన దాన్ని గైకొనకపోతే అది చూసారా, దేవుని ఆజ్ఞలను అతిక్రమించినట్లు అనమాట. కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, మనకు కూడా దేవుడు తన వాక్యాన్ని మన చేతిలో ఉంచారు. చూసారా, ఆయన చిత్తం ఏంటో ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతా ఉంది కదా. మనం చూస్తాము, పూర్వకాలం హెబ్రిల్ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 2 వచనాలు చూస్తే, పూర్వకాలమున నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చారంట. అయితే ఎంత దినాల్లో తన కుమారుని ద్వారా, చూసారా, ఆ కుమారుని యొక్క వాక్యము ద్వారా మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, దేవుడు మనకు తన వాక్యాన్ని ఇచ్చారు. దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియజేస్తారు. అనుజనులకి ఈ అలవాటు ఉండదు కదా, వాళ్ళు తమ పుస్తకాలను వాళ్ళు చదవరు కదా, లేకపోతే వాళ్ళకి తెలియదు అంటే ఆ పుస్తకాల్లో కూడా దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళకి వాళ్ళు ఏమి కనుగొనలేరు. కానీ మనమైతే గాడ్ స్పీక్స్ టు అస్ ఎవ్రీడే త్రూ హిస్ వర్డ్, ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడేవాడు, ఆయన మనల్ని గైడ్ చేసేవాడు కదా. అందుకనే దేవుడు మనకు చెప్తా ఉన్నాడు కదా, యెషయా గ్రంథం 48వ అధ్యాయం మనం చూస్తే 48వ అధ్యాయము 17వ వచనం, నీ విమోచకుడును ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడినైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేయదును, నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపు వలన నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమం నది వలను నీ నీతి సముద్ర తరంగముల వలన ఉండును, నీ సంతానం ఇసుక వల విస్తారమగును, నీ గర్భలము దాని రేణువుల వల విస్తరించును, వారి నామం నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు. చూసారా కాబట్టి ప్రియరా, దేవుడు ఆయన మనకు తన ఆజ్ఞలను తన విధులను తన ఉపదేశాన్ని ఇచ్చి నీవు నడవలసిన త్రోవా. చూసారా కాబట్టి మనకు ప్రయోజనం కలగాలని దేవుడు ఆయన ఉపదేశం ఇస్తా ఉన్నాడట. కాబట్టి దేవుని వాక్యమే మనకు ప్రయోజనకరమైంది. ఈ లోకంలో మనుషులు చెప్పే సూత్రాలు, మనుషులు చెప్పే వాళ్ళ యొక్క పద్ధతులు అవి గైకొంటం కంటే దేవుని వాక్యం గైకొంటమే శ్రేష్టం కదా. దేవుని వాక్యం గైకొనేవాడు కదా, అందుకని దేవుని వాక్యం చెప్తా ఉంది ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి అంట, కానీ దేవుని చిత్తం అంటే దేవుని వాక్యమును అనుసరించి నడిచేవాడు నిరంతరము నిలుస్తాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం ఎలా చదువుతా ఉన్నాం, దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం ఎలాగ శ్రద్ధతో ఆయన మాటలు వింటా ఉన్నాం, ఏదో పుస్తకం చదివినట్లు చదివేసి వదిలేయటం కాకుండా దేవా నీవు నాతో మాట్లాడు అనే ఒక ఆశతో ఎవరైతే ఆయన యొక్క వాక్యాన్ని దగ్గరికి వస్తారో దేవుడు ఖచ్చితంగా వారిని దర్శించే దేవుడు, తృప్తిపరిచే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన వాక్యం జీవం కలది, ఈ మాటలు జీవం గల మాటలు. చూసారా కాబట్టి ఈ వాక్యము అనేకులను బ్రతికించినాయి, అనేకుల జీవితాలను బాగు చేసినాయి. ఎంతమంది వాక్యం చదివి మరి వాళ్ళ జీవితాల్లో గొప్ప నిరీక్షణ పొందుకున్నారు, గొప్ప సమాధానం పొందుకున్నారు, గొప్ప ధైర్యాన్ని వాళ్ళ జీవితాల్లో ప్రతి పరిస్థితికి ప్రతి సమస్యకు గొప్ప పరిష్కారాలను పొందుకున్నారు. కాబట్టి పిల్లరా, మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవుడు మనకిచ్చిన వాక్యం చూసారు, ఇది దిస్ మేక్స్ అస్ సెపరేట్, దిస్ మేక్స్ అస్ ఏమనాలి, ఇది మనల్ని ప్రత్యేకమైన వారిగా లేకపోతే ఈ లోకంలో అందరికంటే గొప్పవారిగా మనల్ని ఇది చేస్తా ఉంది. చూసారా మొట్టమొదటిది దేవుడు మనల్ని ఎంచుకున్న ఆయన ఏర్పాటు. చూసారా ఆయన మనల్ని లోకము నుండి పాపం నుండి బయటకు తీసుకురావటం. చూసారా ఇది మనల్ని ప్రత్యేకమైన వారిగా చేస్తూ ఉంది. తర్వాత రెండవది దేవుని వాక్యం, దేవుడు మనకిచ్చిన వాక్యం. చూసారా దేవుడు మనతో మాట్లాడటం, దేవుడు మనల్ని నడిపించటం, దేవుడు మనకి ఆయన చిత్తం అంతా తెలియచేయటం, ఇది మనల్ని లోకంలో మిగిలిన వాళ్ళకంటే ఇది మనల్ని ప్రత్యేకమైన వారిగా ఉంచుతా ఉందన్నమాట. దీన్ని బట్టి మనం దేవుని ఎంతో స్తుతించాలి. అంతేకాదు ఈ వాక్యాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా. వాళ్ళకి దేవుని చిత్తం ఏంటో తెలియదు కానీ మనకు తెలుసు. పరలోకం వెళ్ళటానికి ఏం చేయాలో లేకపోతే ఎలా ఉండాలో ఎలా జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు, ఇవేమి తెలియదు. అందుకని వాళ్ళు ఏదో ఇక తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆచారాలు చేసుకుంటా ఉన్నారు. అంజులు లోకంలో ప్రజలు వాళ్ళు ఏదో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అది చేసి ఇది చేసి ఏదో వాళ్ళ సొంత ప్రయత్నాలు వాళ్ళు మునిగి తేలుతా ఉన్నారు. కానీ మనకైతే దేవుడు ఆయన కుమారుని పంపించిన విషయం, ఆయన మన కొరకై సిలువలో చేయవలసిన బలియాగం అంతా చేయటం, ఇదంతా మనకు తెలుసు. ఆయన విశ్వాసం ఉంచటం, ఆయనకు ఇష్టలుగా పరిశుద్ధంగా జీవిస్తూ ఆజ్ఞలను అనుసరించే బిడ్డలుగా మనం నడుచుకుంటే నిజంగా మనం కూడా ఆయన మార్గం వెంబడిస్తే ఆయన మనల్ని పరలోకానికి నడిపిస్తాడని మనకు తెలుసు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యం వెలుగులో మనం నడుచుకుంటున్నామా, వెలుగు సంబంధులుగా మనం ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా లేదా ఒకసారి పరీక్షించుకుందాం. మన జీవితాలను దేవుని వాక్యానుసారంగా మనం కట్టుకుందాం. తర్వాత మూడవది రండి, దేవుడు మనల్ని ఈ లోకంలో మిగిలిన వారికంటే భిన్నంగా ప్రత్యేకంగా మనల్ని చేయటానికి దేవుడు మన పట్ల చేసిన మూడో ఏర్పాటు ఏమిటంటే, రండి ఇదే 4వ అధ్యాయము మరొక ప్రశ్న 7వ వచనం,
ఏలైనగా మనము ఆయనకు మొర్ర పెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? చూసారా, మూడు ప్రశ్నలు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం కదా. మొట్టమొదటిది ఎవరు కూడా ఏ దేవుడైనా ఇలాగా తన బాహుబలముతో అద్భుత కార్యాలతో తన కొరకు ఒక జనమును తీసుకొని యత్నము చేసెనా? చూసారా, అంటే ఎవరైనా ఇలాగా విడిపించారా, తన కొరకే ఒక ప్రజలను ప్రత్యేకపరచుకున్నారా? అంటే ఎవరు లేరు కదా, సృష్టి మొదలుకొని ఇప్పుడు వరకు అలాగెప్పుడూ జరగలేదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. తర్వాత రెండవది, ఏ జనముకైనా ఇలాగా దేవుడు మాట్లాడాడా? ఎవరితో దేవుడు మాట్లాడలా, కానీ మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తన వాక్యం ద్వారా. చూసారా, అలాగే మూడవది, ఏ గొప్ప జనమునకు దేవుడు సమీపంగా ఉన్నాడా, వాళ్ళు మొరపెట్టినప్పుడు వాళ్ళ మొర వినటానికి కదా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు రక్షించబడిన మనకైతే చూసారు, ఆ దినాల్లో అయితే వాళ్ళతో దేవుడు అగ్నిస్తంభంలో ఉన్నాడు, మేఘస్తంభంలో ఉన్నాడు, వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళు మొరలు ఆయన వింటూ ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అవసరతల కోసం దేనికోసం వచ్చినా, లేక మోషే దేవుని సన్నిధిలో ఎప్పుడు మొరపెట్టినా దేవుడు వెంటనే ఆలకించి ఇలా ప్రశ్నించిన వెంటనే అలా జవాబిస్తూ వచ్చాడు దేవుడు కదా. అయితే మరి ఈ దినాల్లో మన పట్ల దేవుడు చేసిన ఏర్పాటు ఏమిటో మనకు తెలుసు కదా. మరి మనం అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం చూస్తే అక్కడ పేతురు భక్తుడు చెప్తున్నాడు కదా, మీరు ఈ మూర్ఖ జన్మనకు వేరే రక్షణ పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అను వరము అనుగ్రహించబడుతుంది కదా. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతారు. చూడండి, ఇదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారికి అందరికీ చెందును. కాబట్టి పరిశుద్ధాత్మను వరాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు కదా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆరోహణమైన తర్వాత మనతో ఉండి మనలో ఉండి మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు మరి మనకు అనుగ్రహించారు కదా. ప్రభు మనకి పరిశుద్ధాత్మను వాగ్దానం చేశారు. పరిశుద్ధాత్మ రక్షించబడిన వారందరికీ అనుగ్రహించబడ్డాడు. కాబట్టి రక్షించబడిన ప్రతి ఒక్కరిలో దేవుడే ఉండి, అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనల్ని నడిపించాలని కోరుతా ఉన్నాడు. అంతేకాదు, ఆయన మనతో ఉండి మనలో ఉండే ఆయన, మనకు సమీపంగా ఉండే ఆయన. ఇప్పుడు ఇక్కడ ఏమనుందంటే, మనం మొరపెట్టినప్పుడల్లా చూసారు, అంతేకాదు ఆయన మన మొరలను ఆలకించేవాడు కదా. ప్రార్థన వినే దేవుడు మన దేవుడు. ఆయన మనతో ఉన్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేశాడు మనకి. ఆయన మనల్ని ఎప్పుడు విడవడు, మనల్ని ఎప్పుడు ఎడబాయడు. అంతేకాదు, మన మొరలను ఆయన వింటాడు. మనం మొరపెట్టినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన నామాన్ని బట్టి ఆయన పిలిచినప్పుడు దేవుడు మన ప్రార్థన విని మన పట్ల ఆయన కార్యం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడనమాట. ఇది లోకంలో వాళ్ళకంటే మనల్ని ప్రత్యేకంగా చేస్తా ఉంది. చూసారా, కాబట్టి ప్రియులరా, ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని అలాగా ప్రత్యేకి అంటే ఇలాగా ఎవరు మనల్ని ప్రేమించలేదనమాట కదా. కాబట్టి మనల్ని దేవుడు ప్రేమించి మన ప్రార్థన వినే దేవునిగా ఉన్నాడు. మన మొరపుకు ఆయన జవాబిచ్చేవానిగా ఉన్నాడు. రక్షణ కొరకు ఎవరైనా మొరపెడితే వాళ్ళని రక్షిస్తానంటున్నాడు ఆయన కదా. పాపాలను క్షమిస్తానంటున్నాడు. ఎవరైనా వాళ్ళ పాపాలను ఒప్పుకుంటే యథార్థంగా తన పాపమును మన పాపమును మనం ఒప్పుకొని ఎట్లా, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతులను మనల్ని పవిత్రులుగా చేస్తారు. కాబట్టి మన పాపాలను ఒప్పుకుంటూ క్షమాపణ అడిగితే క్షమాపణ ఇవ్వటానికి, రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, మన అవసరతలో, మన ఆపదలో, మన ప్రతి మన ఆత్మీయ జీవితానికి, భౌతిక జీవితానికి కావలసిన విషయాలను మన దేవుని యొద్ద అడిగినప్పుడు ఆయన మన అవసరతలను తీర్చే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు కదా. అందుకని హెబ్రూ క్రాసిన పత్రికలో ఉంది కదా, హెబ్రూ క్రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుండి, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని
సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను. ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. కాబట్టి పిల్లరా, ధైర్యంతో దేవుని వద్దకు మనం వెళ్ళొచ్చు, ధైర్యంతో దేవునికి మనం మొరపెట్టచ్చు. మనం ఎక్కడున్నా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమయంలోనైనా దేవునికి మొరపెడితే మనకి సమయోచితమైన సహాయం దొరుకుతుందంట. సరే, దేవుడు మనల్ని కనికరించి సమయోచితమైన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తారంట. కాబట్టి ఇదంతా అద్భుతమైన విషయం, చూసారా? కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ మూడు విషయాలు కూడా, ఒకటి దేవుడు మనల్ని రక్షించటం, లోకము నుండి పాపమును ప్రత్యేకించటం, ఇది మనల్ని మరి ప్రత్యేకమైన వారిగా, ఇది మనల్ని మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అన్నమాట ఇది. తర్వాత రెండవది దేవుడు మనకిచ్చిన వాక్యం, ఇది కూడా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు, ఇది ప్రధానమైనది. దేవుని యొక్క చిత్తం మనకు బయలుపరచబడింది. మనం ఎలా నడుచుకోవాలో, మనం ఎలా జీవించాలో, మనం ఎలాగైనా సంతోషపరచగలమో, ఇవన్నీ కూడా దేవుడు మనకి తెలియచేశాడు. కాబట్టి ఆయన మాట వింటే మనకు ఆశీర్వాదం కదా. 81 కీర్తనలో 13 వచనం నుండి చదివితే, అయ్యో నా ప్రజలు ఇశ్రాయేలు, నా మాట వింటే నీకెంత మేలు. నేను వేగ్రమే వారి శత్రువులను అణిచివేస్తాను, నేను వాళ్ళని కొండ తేనెతో తృప్తిపరుస్తాను, మంచి గోధుమలతో నేను వాళ్ళని తృప్తిపరుస్తానని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, దేవుని మాటలు వింటే, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిస్తే మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. కాబట్టి పిల్లరా, దేవుని మాటలు మనం వింటున్నామా లేదా, దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నామా లేదా కదా. దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని వాక్యాన్ని కూడా ప్రేమిస్తారు. తర్వాత మూడవది, దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉండి మన మొర వినే దేవుడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనకు దొరికినందుకు మనం దేవుణ్ణి స్తుతిద్దాము. అంతేకాదు, మరి ప్రార్థన చేద్దాం. మన జీవితాల్లో ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన మనం ఎక్కడ నిర్లక్ష్యం చేయకూడదు. మొట్టమొదటి, దేవుడు మనల్ని రక్షించాడు ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించడానికి. పరిశుద్ధత విషయంలో మనం ఎక్కడ నిర్లక్ష్యం చేయకూడదు, పాపానికి ఎక్కడ మనం చోటు ఇవ్వకూడదు. తర్వాత రెండవది, దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు, ఆయన చిత్తం మనకు అర్థం చేశాడు. కాబట్టి వాక్యాన్ని ఎక్కువ చదవాలి, వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకోవాలి. మనం వాక్యం చదివే కొలది దేవుడు మనలో తన వాక్యానుసారమైన జీవితాన్ని మనలో పుట్టిస్తాడు. మనం లోబడే మనసు మనం కలిగి ఉంటే, ప్రభువా నీ చిత్తం ఏదో నాకు తెలియచేయి, నేను నీ చిత్తం చేయాలని ఆశపడుతున్నాను అని మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు ఆయన చిత్తం చేసేలాగా మనల్ని బలపరుస్తాడు అన్నమాట. ఆయన వాక్యానుసారంగా జీవించేలాగా మన జీవితాన్ని ఆయన కడతాడనమాట. తర్వాత మూడవది, ప్రార్థన. ప్రార్థన కూడా అశ్రద్ధ చేయకూడదు. ప్రార్థన దేవునికి మనం మొరపెట్టే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు కదా. ఎప్పుడు గాడ్ ఈజ్ అవైలబుల్ 24 అవర్స్ కదా. కాబట్టి ఆయన ఎప్పుడు మనకు అందుబాటులో ఉండే దేవుడు. ఆయన మనం ఎప్పుడు సమీపించవచ్చు, ఆయనతో మనం ఎప్పుడు మాట్లాడచ్చు. మన విషయాలన్నీ, మన హృదయం అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవచ్చు కదా. దేవుడు మనల్ని ఎప్పుడు త్రోసివేడు. నా ఎద్దుకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేనని చెప్పాడు ఆయన. కాబట్టి మనం మొర వినటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనకు సహాయం చేయడానికి ఆయన సంతోషించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవునికి మొరపెడదాం, మనం దేవునితో ఎక్కువ గడుపుదాం. దేవునికి మన విషయాలన్నీ చెప్పుకుందాం. దేవునితో సహవాసం, దేవునితో స్నేహం చేద్దాం. అప్పుడు తప్పకుండా మనం ఈ లోకంలో ప్రత్యేకమైన వారిగా జీవించగలుగుతాం. మరి లోకానికి ఒక వింతగా ఉంటాం, చూసారా? కాబట్టి ప్రియులరా, దేవుడు మనల్ని అలాగా ఈ లోకంలో ఆయన కొరకు, ఆయన బిడ్డలుగా జీవించాలని, ఆయన కొరకు జీవించాలని, రేపు సదాకాలం ఆయనతో మనం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందుకొరకే మనల్ని ఆయన రక్షించుకున్నాడు, తన వాక్యాన్ని ఇచ్చి మరి ప్రార్థనలు వినటానికి, మనతో ఉండటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి దేవుడు మన పట్ల చేసిన ఈ మూడు ఏర్పాట్లను బట్టి మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. ఈ ఏర్పాట్లను మనం ఉపయోగించుకుందాం. మనం ఆశీర్వాదకరంగా జీవిస్తూ అనేకులకి ఆశీర్వాదాలను మనం పంచుదాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.